ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. శివుడే జీవుడు, జీవుడే శివుడు అన్న ఏకాత్మతత్వాన్ని ఎవరు గుర్తింతురో వారే పరిపూర్ణ జ్ఞాని. కారణం, విశ్వమంతటికీ ఒకే విభుడు. ఇట్టి సత్యాన్ని గుర్తించిన దానిని అద్వైత దర్శన జ్ఞానం అన్నారు. అయితే జీవగుణముతో బాటు శివగుణము కూడా లీనమై ఉంటున్నది అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1997లో అందించిన ఒక ఉపన్యాసంలో బోధించారు. సాక్షాత్తు సర్వేశ్వరుడే సాయీశ్వరుడై వచ్చి జీవకోటిని సన్మార్గంలో నడిపించే విధంగా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను అతి సులువుగా, సరళంగా, చిన్నపిల్లవానికి కూడా అర్థమయ్యే విధంగా సుందరమైన పదాలతో మనకు బోధించారు. భగవంతుణ్ణి ఎలా అయితే అనోరణీయాం మహతో మహీయాం అని వర్ణించారో ఆయన బోధను కూడా అలాగే వర్ణించాలని అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడే పదాలు ఎంతో చిన్నవిగా ఉన్నా దానిలోని అంతరార్థం మహా గొప్పగా ఇమిడి ఉంటుంది. కనుక వారి సందేశాన్ని విని మననం చేసుకున్నప్పుడు, కూలంకషంగా విశ్లేషించుకున్నప్పుడు అందులో దాగి ఉన్న ఆనందాన్ని మనం ఎంతైనా అనుభవించవచ్చు. వచ్చే సోమవారం నాడు అనగా 2016 మార్చి 7వ తేదీన మనందరం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యుల వారు అందించిన శివపంచాక్షరి స్తోత్రాన్ని మననం చేసుకుంటూ సాయీశ్వరుడు బోధించిన దేవుడున్నాడు అన్న పంచాక్షరితో సమన్వయం చేస్తూ భగవాన్ బాబావారి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు అందించిన ప్రసంగాన్ని ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మనం విందాం. ముందుగా గణపతిని మనస్సులో ధ్యానిస్తూ గణేశ పంచరత్న స్తోత్రాన్ని విన్నపిమ్మట ప్రసంగంలోకి వెళదాం.
ముదాకరాత మోదకం ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావదంశకం విలాసి లోకరక్షకం ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావదంశకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నతేతరాతి భీకరం నవోతి తర్క భాస్వరం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమసురారి నిర్జరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే భరాత్పరం నిరంతరం భరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతలోదరం వరం వరే భవక్రమక్షరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతలోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం అకించనార్తి మార్జనం చిరంతలోకి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం అకించనార్తి మార్జనం చిరంతలోకి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం నితాంత కాంత సంతతం విచింతయాని సంతతం.
అఖండ మండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమీళితం యేన తస్మై శ్రీ గురవే నమః. రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన సాయిరాం. శివరాత్రి మహాపర్వదిన శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భముగా ఈయేడు మనము శివపంచాక్షరి మంత్రమైన నాగేంద్రహారాయ అన్న స్తోత్రం శంకరాచార్యస్వామిది. ఆ స్తోత్రంతో పాటు స్వామి ఇచ్చిన జీవపంచాక్షరి ఒక మంత్రమునితి కూడా తీసుకుని ఈ రెండిటి సమన్వయం ఏ విధంగా కుదురుతోంది అనేది దర్శించే ప్రయత్నం చేద్దాం. శివపంచాక్షరి స్తోత్రం శంకరాచార్యస్వామి మహాద్భుతంగా శివరూపం మహేశ్వరు రూపంపై నిర్మించారు. అది స్వామి మనకి ఎంతో దయతో ఆయన సమక్షంలో ప్రతి శివరాత్రికి ఇతర పర్వదినాల సందర్భంగానూ పాడుకునే అవకాశం ఇచ్చారు, ఆయనకు సమర్పించే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది మనకు గొప్ప అదృష్టమని భావించాలి. ఐదు అంగాలు గల ఈ శివపంచాక్షరి స్తోత్రంలో మొట్టమొదట వీటి రచన ఏ విధంగా ఉంది, వీటి పదాలు ఏ విధంగా ఉన్నాయని మనం మొత్తం ఒకసారి ఐదు అంగాల్ని చూసుకుని తర్వాత ఒక్కొక్క అంగంలోకి వెళ్తూ ఈ శివపంచాక్షరిలో ఇది జీవపంచాక్షరికి ఏ విధంగా సమన్వయపడుతుంది అనేది గమనిద్దాం.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ తస్మై నకారాయ నమః శివాయ. సలిల చందన చర్చితాయ నందీ సద ప్రమదనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ తస్మై మకారాయ నమః
యక్షస్వరూపాయ జటాధరాయ వినాకహస్త
మొట్టమొదటంగము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. రెండవది మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. మూడవది శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ. నాలుగవది వశిష్ట కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశివాయ. ఐదవది యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ. అన్నవి ఐదు అంగాలుగా ఈ స్తోత్రంలో మనం చూస్తాం. ఇక స్వామి ఇచ్చిన జీవపంచాక్షరి అనేది కూడా మనము చెప్పుకుని ఈ సమన్వయానికి వద్దాము. స్వామి ఇచ్చిన జీవపంచాక్షరి దేవుడున్నాడు అనేది. ఈ దేవుడున్నాడు అన్న తత్వము స్వామి మనకి ఈ యుగానికి ఎప్పుడైతే భగవత్ విశ్వాసము తగ్గి అసలు డివినిటీ అనేది ఉందా అన్న భావంతో ఉన్నప్పుడు ఈ దేవుడున్నాడు అనేది మనకి ఏ విధంగా వర్తిస్తుంది పంచాక్షరిలాగా అని చాలా చక్కగా మనకి చెప్తారు. కాబట్టి దాని మీద మనము మళ్లీ భావాన్ని విస్తృతం చేసుకుని మాట్లాడుకుందాం. తర్వాత మొట్టమొదట నాగేంద్రహారాయ త్రిలోచనాయ అన్న మొట్టమొదటి అంగంలోని భావాలు. నాగేంద్రాన్ని హారంగా ధరించినవాడు అంటే కాలస్వరూపము దాన్నే మొత్తము హారంగా ధరించినవాడు, తాను ఆహారంగా ఉన్నవాడు కాదు. అంటే ఏ తత్వమైతే కాలానికి అతీతంగా ఉందో అటువంటి తత్వము. ఇక మూడు కళ్ళు కలవాడు త్రిలోచనాయ. లోచనాలు మూడు మనకి ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో కనబడవు. అయితే మూడోది జ్ఞాననేత్రంగా మనం భావించడం అనేది మనకి అసలైన అర్థము. అయితే బాహ్యంగా చూసుకుంటే కూడా మూడు కన్నులు అన్నది ఈ పాలలోచనము పాలభాగము. నిజంగా చెప్పాలంటే అక్కడ మనము మొత్తం ముఖంలో చూసుకుంటే ఒక చక్కని కళ తీయగలిగిన ప్రదేశము పాలభాగము. అక్కడ మనము సాంకేతికంగా ప్రదేశమంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి సాంకేతికంగా కూడా అక్కడ బొట్టు పెట్టుకోవడము లాంటివి చేస్తూ ఉంటాము. ఇది ఒక విధంగా చూస్తే అక్కడ ఆ ఖాళీ ప్రదేశం ఉన్నందుకు అది నింపడానికి అన్నట్టు అనిపించినా కూడా దాంట్లో సౌందర్యం కలిగించే భావం ఉన్నా కూడా అక్కడ బొట్టు పెట్టడం అనేది అక్కడ నామము పెట్టడము అనే దానికి అర్థము ఏమిటంటే నేను నామిగా ఉంటున్నాను, ఈ దేహానికి సంబంధించిన మాత్రం నామము అన్న ఒక భావం ఎప్పుడు మనకు గుర్తు చేయడానికి అది అక్కడ మనకి ఇవ్వబడింది అన్నట్టుంటుంది. కాబట్టి ఈ మూడు ఎప్పుడూ తాను నామిగా ఉంటూ నామాన్ని మాత్రం చూపెట్టేవాడు శివమహేశ్వరుడు అవుతాడు. కాబట్టి ఆయన త్రిలోచనాయ అనొచ్చు. అంతేకాకుండా భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యము శ్మశానంలో ఉంటూ ఆ శ్మశానంలో దహనం చేసిన శవాలు మృతదేహాలు కళేబరాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు విభూది దాని భస్మము తీసుకుని ఒళ్లంతా రాసుకుని ఆనందించేవాడు ఈయన. అంటే ఈ శరీరము అనేది కేవలం భస్మప్రాయము అన్న నిజం ఎప్పుడూ కూడా చెప్తూ మనకి గుర్తు చేసేవాడు భస్మాంగరాగాయ మహేశ్వరాలయ. అటువంటి గొప్ప ఈశ్వరుడు ఆయన. నిత్యాయ అనేది అంటే ఎప్పుడూ ఉన్న తత్వము అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇదివరకు ఉన్నది ఇప్పుడు ఉన్నది రేపు ఉన్నది అన్న తత్వము అని భావిస్తాం మనము. కాని ఇదివరకు ఉన్నది ఇప్పుడు ఉన్నది రేపు ఉన్నది అనే కన్నా ఇప్పుడు మాత్రము ఎప్పుడుగా ఉన్నది అని చెప్పడం కరెక్ట్ అవుతుందని స్వామి మనకు చెప్తారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, దిస్ ఇస్ ఓమ్ని ప్రెజెంట్ అని స్వామి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నిత్యాయ శుద్ధాయ, దాంట్లో ఒకటి అంటేది అంటగలిగింది ఏమీ లేదు. ఆకాశంలో గనక దుమ్ము వేస్తే ఆ దుమ్ము ఆకాశానికి ఏ విధంగా అంటదో అంతకన్నా సూక్ష్మంగా ఉన్న తత్వానికి అసలు ఏ విధమైన ఇంప్యూరిటీ ఎలా అంటుతుంది కాబట్టి అది శుద్ధమైనది అనేది. దిగంబరాయ అంటే దిక్కులే అంబరంగా కలిగింది అనేది ఒక భావము. ఈ శరీరము ఉన్నదానికి మనము బయట వలువలు కట్టినా కూడా అది సాంఘిక పరంగా కట్టినదే తప్ప అది పుట్టుకతో వచ్చినది కాదు. కాబట్టి పుట్టుకతో ఈ శరీరపరంగా చూసుకున్న జీవుడికి ఏమిటి వస్త్రము అంటే దిగంబరమే. ఇక తత్వపరంగా చూసుకుంటే కూడా దిక్కులంబరంగా అనేది ఒక దిక్కు అనేది లేని తత్వము, సూక్ష్మాతి సూక్ష్మము, సర్వము వ్యాపకంగా ఉన్న తత్వానికి దిక్కులనేది ఉండవు కాబట్టి అన్ని దిక్కులు తానే నిండి ఉన్న తత్వాన్ని దిగంబరాయ అనొచ్చు అని చెప్తారు. కాబట్టి ఇటువంటి వాటన్నిటికీ నమస్కారం చేస్తూ ఆయన నకారము శివుడికి ప్రతిరూపము అని ఇందులో శంకరాచార్య స్వామి చెప్తారు. అంటే ఈ నకారము అనేది అన్నమయ కోశానికి సంబంధించింది. నకారం ఇది నేను కాదు అని చెప్పే తత్వం నకారము, కాబట్టి అన్నమయ కోశానికి సంబంధించింది అని మనం భావించాలి. ఇక్కడ శివుడికి జఠలు, చంద్రధరము, పాలనేత్రము, భస్మభూషితము, త్రిశూలధరము ఇటువంటి ఎన్నో అలంకారాలు మనం ఇస్తూ ఉంటాము. కాబట్టి వీటన్నిటికీ కూడా శివపురాణాల్లో ఎన్నెన్నో కథలు ఉన్నాయి. ఈరోజు మనము చక్కగా చెప్పుకోవాలి అంటే జటాధరం గురించి ఒకదాని గురించి చెప్పుకుందాము. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా ఆ మహత్యం గురించి తక్కువే కాబట్టి జటాధరం గురించి చెప్పుకుందాము. బ్రహ్మ కమండలం నుంచి ఆ గంగాదేవి జాలువారి. ఆయన ఆ బ్రహ్మ కమండలం నుంచి ఆ గంగాదేవితో మహావిష్ణువు చరణాలని కడగాలని అని భావించినప్పుడు బ్రహ్మ ద్వారా జనితమైన ఈ గంగ కమండలం ద్వారా ఆ మహావిష్ణువు చరణాలను స్పృశించి కడిగి మహావిష్ణువు సంపూర్ణంగా పవిత్రమయం కాబట్టి ఆ పవిత్రత తాను అందుకుని ఆ పవిత్రతతో భూమికి రావాలి అన్న ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మధ్య మార్గంలో భూమికి అంత పవిత్రత అందుకునే తత్వము అది డైరెక్ట్ గా లేదు కాబట్టి తాను మధ్యలో ఇమిడి శివుడు మహేశ్వరుడు తన జటాజుటాల్లో ఆ గంగని బంధించడం వల్ల ఈ గంగకి ఎవ్వరికీ దొరకనటువంటి ప్రపంచంలో సృష్టిలో ఎవ్వరికీ దొరకనటువంటి ఒక మహాభాగ్యం కలిగింది. ఏమిటి మహాభాగ్యం అంటే త్రిమూర్తి స్వరూపం తానయ్యింది. ఎందుకంటే బ్రహ్మ నుండి ఆవిర్భవించి ఆయన కమండలం నుండి మహావిష్ణు పాదాలను తాకి అటువైపుగా వచ్చి శివుడి తలపైన జటంలో ఆవిడ కూచుంది కాబట్టి అక్కడి నుంచి పాయగా భూమికి వచ్చిందని కథ చెప్తుంది. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్పర్శ వల్ల, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాంగత్యం వల్ల అతి పవిత్రమైన ఈ గంగా నది ఆ మహేశ్వర మూడు తత్వాలు, త్రిమూర్తి తత్వాలు కూడా ఒకటే అన్న సంధానం చేసే ఒక అర్థము. కాబట్టి ఈ గంగ అనేది ఎంతో అర్థవంతమైంది. అటువంటి గంగలు ఎందుకు ఆయన జటం కట్టారు అంటే ఆ జటము కట్టవలసిన అవసరం గంగను అక్కడ పెట్టుకోవడానికి మాత్రం వచ్చింది. కాబట్టి గంగాధరుడు అన్న, జటాధరుడు అన్న మనకి ఇటువంటి భావమే కలుగుతుంది. జట ఆయన ధరించిందే ఆయన గంగని బంధించడానికి అన్న భావం మనం తీసుకోవాలి ఇక్కడ. ఇక అదేవిధంగా చంద్రుడు, చంద్రుణ్ణి ధరించడం అనేది దానికి కూడా ఎన్నో కథలు చెప్తారు. అయితే ఒక కథ ఏమిటి అంటే చంద్రుడు దక్ష ప్రజాపతి ఒక 27 కుమార్తెలను ఆయన వివాహం చేసుకున్నట్టు, ఆ 27 కుమార్తెలతో ఆయన సంసారం చేస్తున్నప్పుడు కాని ఆయనకి రోహిణి అన్న ఒక భార్య మాత్రము ఎక్కువ ప్రీతికరంగా ఉండడంతో మిగతా వారందరినీ ఆయన అశ్రద్ధ చేసి ఆ రోహిణితో ఎక్కువ కాలము ఆయన జరుపుతున్నప్పుడు మిగతా వారందరికీ అసూయ కోపము కలిగి వారు తమ తండ్రికి చెప్పగా దక్ష ప్రజాపతికి కోపం కలిగి చంద్రుడికి నీకు కుష్టు వ్యాధి తగులుగాక నువ్వు ప్రతిరోజు కూడా క్రమంగా నువ్వు క్షీణించిపోయి ఆ విధంగా ఉండుగాక అన్న ఒక శాపం ఇచ్చినప్పుడు ఆ శాపాన్ని తట్టుకోలేక చంద్రుడు ఆయన సముద్రం కిందకు వెళ్లిపోయి దాక్కుని ఉంటే చంద్రుడు లేక ఆ సోమరసము అనేది ఉండక ఎన్నో మానవులందరికీ కూడా అవసరమైనటువంటి మూలికలు, వన్యమూలికలు అటువంటివి కలగకపోవడము, దాంతో ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో అందరికీ వ్యాధి అనేది ఎక్కువ కావడము చూసి దీన్ని ఎట్లాగైనా తప్పించాలి అని అందరూ పరమేశ్వరుని కోరుకుంటే పరమేశ్వరుడు ఆ చంద్రుణ్ణి, క్షీణిస్తున్న చంద్రుణ్ణి తీసుకుని తాను తన తలపైన పెట్టుకున్నాడు. తన తలపైన జటంలో పెట్టుకున్నప్పుడు ఆయన ఆ చంద్రుడికి ఒక ఉపశమనం కలిగింది. ఏమిటి అంటే ఆయన పౌర్ణమి నుండి మొదలుపెట్టి ఆయన రేఖామాత్రంగా మిగిలే చతుర్దశి నాటికి, అమావాస్య ముందరు రోజు నాటికి ఆయన క్షీణించి అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్లీ ఆయన అమావాస్య తదుపరి పౌర్ణమికి మళ్లీ వృద్ధి పొందే విధంగా క్షీణ శుక్లకృష్ణ పక్షాలుగా తయారయ్యారు. కాబట్టి శుక్లకృష్ణ పక్షాలు ఏ విధంగా వచ్చాయి అనేది చక్కని భావం మన వాళ్లు కథలో పెట్టి ఆ కథలో ఈ చంద్రుడి కథ చెప్తారు. కాబట్టి చంద్రుడు ఆ విధంగా శంకరుడి జటంపైకి శిరంపైకి వచ్చారు అని చెప్తారు. ఇటువంటి ఒక గొప్ప భావము మనకి ఈ కథలో కనబడుతుంది. నాగేంద్రహారాయ అన్న ఈ స్తోత్రంలోనే మనకి ఇన్ని భావాలు కనబడుతూ ఉంటాయి. ఇక భస్మభూషితము లేకపోతే త్రిశూలధారము అటువంటి వాటికి స్వామి చక్కని అర్థాలు మనకి చెప్పారు. స్వామి నిత్యము కూడా ఆయన భస్మాన్ని సృజింపజేస్తూ ఆ భస్మంతో భక్తుల రుగ్మతలు భక్తుల బాధలు అవన్నీ కూడా తీరుస్తూ ఉండేవారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ భస్మం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది అంటే ఈ భస్మము లేక ఏ భస్మమైనా కూడా ఇది పంచభూతాలుగా నిర్మితమైన ఈ సృష్టి మొట్టమొదటగా చైతన్య స్వరూపంగా ఉండి అది వైబ్రేషన్ గా ఉండి వైబ్రేషన్ రేడియేషన్ రేడియేషన్ వైబ్రేషన్ అయ్యి ఆ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ అవుతోందని స్వామి చెప్పారు. అంటే చైతన్య స్వరూపంగా అంతా నిండి ఉన్న భగవతత్వము అదే ఇన్ని విధాలుగా ఈ ప్రపంచంగా కనబడుతోంది. కాబట్టి ప్రకృతి రూపంగా కనబడేదే పరమాత్మ స్వరూపం అని స్వామి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ భస్మము అనేది పరమాత్మ గనక ప్రకృతిగా ఉంటే మళ్లీ పరమాత్మలో లీనమయ్యే ముందర ఆఖరి తుది మెటీరియల్ ఫామ్ ఏమిటి అంటే భస్మం అని మనం భావించవచ్చు. కాబట్టి ఇక కొద్దిగా కొంత శ్రమ పడితే గనక మళ్లీ పరమాత్మ తత్వంలోనే మిగిలిపోయేది అటువంటి మెటీరియల్ ఏమన్నా ఉన్నదా అటువంటి ఒక ప్రకృతి భావం ఏమిటి అంటే అది భస్మంగా మనం భావించాలి. కాబట్టి అది ఎంతో ప్రియకరంగా శంకరుడికి కలిగి ఆయన ఆ వైరాగ్య తత్వం మనకి చెప్పడానికి అన్నట్టు భస్మంతో ఆయన భూషితుడయ్యాడు. పైనుండి కింద వరకు ఎప్పుడు భస్మమే కనబడుతూ ఉంటుంది ఆయనకి. ఇక త్రిశూలము అనేది స్వామి మనకిచ్చిన ఎన్నో చక్కని ఉపమానాలు చక్కని ఇన్నర్ మీనింగ్స్ లో మనకి తెలుస్తుంది త్రిశూలం గురించి. కాలస్వరూపము త్రిశూలము, దానికి ముందర ఉన్న ఈ మూడు కోరలు వంటివి అవి ఒకటేమో భూతానికి, ఒకటేమో వర్తమానానికి, మూడోదేమో భవిష్యత్తుకి సంబంధించినవి అని చెప్పారు స్వామి. అంటే భూత వర్తమాన భవిష్యత్తులు ఈ మూడింటిని ఆయన కాలంగా తన చేతిలో పట్టుకుని ఆ కాలము తన్నేమీ చెయ్యక తాను కాలాతీతుడుగా ఉంటూ కాలకాలుడుగా ఉంటూ ఆ కాలము అన్న ఒక త్రిశూలంతో ఈ సర్వ ప్రపంచాన్ని ప్రకృతి స్వరూపాన్ని లయం చేయడానికి సిద్దంగా ఉన్నాడైన. ఎందుకు లయం చేయాలి అంటే ఇది పట్టుకుని ఆయన ఆ త్రిపురాలను వర్ధించాలి, త్రిపురాలను ఆయన వధించాలి. ఎందుకు అంటే త్రిపురాలు అంటే ఈ స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము అని మూడు దేహాలనుకున్న లేక మన మూడు అవస్థలు త్రిపురాలు అన్నది మూడు అవస్థలుగా భావించిన జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుకున్నా కూడా ఈ అవస్థలే మన్ని ఈ ప్రకృతికి బంధిస్తున్నాయి. కాబట్టి ఈ మూడు అవస్థల్ని తీసేసి తనలో ఐక్యము కావాలి అన్న భావం మనకెప్పుడు కూడా ఇస్తూ ఆ త్రిశూలాన్ని పట్టుకుని ఉంటారు, ఈ త్రిశూలాన్ని ధరించి ఉంటారు ఆయన. ఇటువంటి గొప్ప తత్వము ఈ మొదటి శంకరాచార్య స్వామి మొదటి నకారము సంబంధించిన స్తోత్రాల్లో అంగంలోంచి మనకు వస్తుంది. అయితే ఈ మొత్తము పద్యము శ్లోకము కూడా ఇది దేహానికి సంబంధించినది, దేహమయానికి సంబంధించింది అని నేను అన్నాను. కాబట్టి అందులో స్వామి ఈ దేహానికి సంబంధించి ఈ జీవి ఏ విధంగా మనందరము కూడా ఏ విధంగా దీన్ని ప్రతి అంగాన్ని ఇందులో ఉన్న అంగాల్ని సరిగా చూసుకోవాలి అని ఉన్న ఐదంగాల గురించి చక్కని ఒక పాట రాశారు. మొట్టమొదట ఆ పాట విందాము. శివ 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 నరాధ జీవ చింతలెల్ల బాపుకుని మనరాధ. శివమెత్తి జగమెల్ల తిరిగేవు ఓ చిత్తమా నీకింక సిగ్గులేదే. అవని సుఖంబుల కల్లాడెడు నీకు ఆవలికి మిగిలేదది ఏది? శివ 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 నరాధ అని ఆయన స్వామి ఈ జీవుణ్ణి వార్నింగ్ చేస్తూ వచ్చారు. దేవుడున్నాడు అన్న జీవాక్షరంలో, ఈ పంచాక్షరి మంత్రంలో మొట్టమొదటి జీవాక్షరము దేవుడున్నాడు, దే. ఈ దే అనేది దేహభ్రాంతి పోగొట్టుకోవడం కోసం అని మనం భావించాలి. ఇక్కడ దే దేహభ్రాంతి, దేహభ్రాంతి పోగొట్టుకునేది మొట్టమొదటి తత్వం కాబట్టి ఈ దేహానికి సంబంధించిన అన్ని అంగాలని ఉద్దేశిస్తూ స్వామి ఈ శివ 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 నరాధ అన్న కృతి మనకి చెప్తున్నారు. ఈ కృతిలో ఎన్నో చక్కని అర్థాలు మనకు చెప్తూ వచ్చారు. పనిమాలి సినిమాలు పలుమారు మీరు చని చని కనినను తనివిలేదే అని కళ్లతో అంటున్నారు. ఈ మొత్తం ప్రపంచం ఒక సినిమాగా ఉంటోంది కాబట్టి దీన్ని ఎంతసేపు చూసినా ఎన్నాళ్ళు చూసినా కూడా మనకి తనివి తీరట్లేదు. పనిమాలి సినిమాలు పలుమారు మీరు కని కని చనినను తనివిలేదే. క్షణమును దైవ సన్నిధి నిల్పగ కనులారా కడు కష్టమా? అంత కష్టంగా ఉందా? పొద్దుబోయి ఊరివారు శుద్ధులంటే మీరు సిద్ధమౌదరే కడు శ్రద్ధతోడ అని చెవులకు చెప్తున్నారు. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటలు చెప్పునప్పుడు ఉద్దికగా ఉండలేరా చెవులారా అంటారు. పాటలు పాడిన ఫలమేమి, మంచి మాటలు నేర్చిన మహిమేమి అంటారు నోటితో. సూటిగా పెద్దల బాటను నడిచిన సుఖమను మూటలు దొరకు కదా. ఈ రోజుల్లో ఎక్కువ మంది మనము వాచావేదాంతులము కాని మనము కార్యవేదాంతులము కాదు అని స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి వేదాంతము చెప్పడానికి వాచాలము అవుతాం కాని అది కార్యంలో దించడానికి మనము వేదాంతము ఉపయోగించట్లేదు కాబట్టి మాటల గురించి స్వామి చెప్తారు. ఈ విధంగా ఎన్నో చక్కని భావాలు ఇమిడింపచేసి శివ 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 నరాధ అన్న కృతిని మనము ఈరోజు తలుచుకుంటూ ఈ పంచాక్షరిలోని మొట్టమొదటి అంగాన్ని మనము ముగించుకుని ఈ జీవాక్షరము సాయి జీవాక్షరి అని అనుకోవాలి. శివ పంచాక్షరిలాగా సాయి జీవాక్షరిలో దేవుడున్నాడు అన్న మొట్టమొదటి అంగము అందులో దే అన్నది దేహభ్రాంతి పోగొట్టుకోవడము అన్న ఒక చక్కని భావంతో మనము ఇంతటితో ఈనాటి ఈ శివ పంచాక్షరి జీవ పంచాక్షరి అన్న కార్యక్రమంలో ఈ శీర్షికలో ఈరోజు కార్యక్రమం ఇక్కడ ముగిస్తున్నాము. తదుపరి మనము మళ్లీ రెండవ పంచాక్షరిలోని అంగము తర్వాత జీవాక్షరిలోని రెండవ శబ్దము తీసుకుని మనము ఉచ్చరించుకుందాం. సాయిరా.
వందే శంభుం ఉమాపతిం, వందే శంభుం ఉమాపతిం, సురగురుం వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాపతిం, వందే సూర్య శశాంక వహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం, వందే శివం శంకరం, వందే శివం శంకరం.
శ్రోతలందరూ వింటున్నారు కదూ, ఇంత చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ కోట శివకుమార్ గారికి, ఇందులోని స్తోత్రాలను గానం చేసిన శ్రీ మంథా శ్రీనివాస్ గారికి, వాద్య సహకారం అందించిన స్వామి సంగీత కళాశాల విద్యార్థులు వీణపై శ్రీ సాయి ప్రసాద్ రాజు, మృదంగంపై శ్రీ నవీన్ కుమార్, తబలాపై శ్రీ సాయిష్ మాల్పాని, సంగీత నిర్వాహకులు శ్రీ మంథా గోపాలకృష్ణ, శ్రీ సాయి తేజలకు శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. వచ్చేవారం ఇదే సమయంలో ఈ కార్యక్రమంలోని తరువాయి భాగాన్ని విందాం. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:20. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.